साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आतेरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भो भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
నిన్న రాత్రి సమర్పణ చేసుకున్నాం మనం. సమర్పణ అనేక సార్లు చెయ్యం మనం, ఒకసారే చేస్తాం. దాని తర్వాత చేసేదేదో మనం ఏ శక్తికి సమర్పణ చేసుకున్నామో ఆ శక్తి చేస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇంకా ఈ సమర్పణ స్థితి నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జన్మలో బయటకు రాకండి. ఒక జీవితకాలము ఋషులు చెప్పినటువంటి మన భారతీయ యోగ విద్యా నిష్ణాతులు చెప్పినటువంటి ఈ ప్రక్రియకి ఇచ్చి చూడండి ఏమవుతుందో. చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మనం. అనేక జన్మల బట్టి పుడుతున్నాం చేస్తున్నాం, పుడుతున్నాం చేస్తున్నాం. పెద్ద మన జీవితాలలో పెద్ద మార్పు వచ్చినట్టు ఎక్కడా కనిపించటంలే. ఒకవేళ ఏదైనా మార్పు మీరు ఆశించినా గమనించినా కేవలం భౌతికమైనటువంటి మార్పులు మాత్రమే మీకు గోచరిస్తాయి. సూక్ష్మ జగత్తులో వచ్చేటటువంటి మార్పులు మీకు అవగాహన కావటం లే. అసలు దాని గురించి మీరు ఎంత ప్రయత్నం చేయాలో అనేది మీరు పెద్దగా దాని గురించి పట్టించుకోవటం లే. నేను ఈ జన్మాష్టమి నుంచి నేను కోరుకుంటున్నాను ఏంటంటే, మీ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఈ మాటల యొక్క తీవ్రతకి స్పందించగలిగేటటువంటి వాళ్ళు, మీ బాహ్య జగత్తులో పరిస్థితులు ఎలా ఉన్నా గాభరా పడకండి, మార్చటానికి మీ అంతట మీరు ట్రై చేయకండి. ఆ జగద్గురువుకి అంత చెప్పేయండి భారం అంతా కూడా. చూడండి ఏమవుతుందో, ఒక జీవితం వేస్ట్ అవుతుందేమో, కానీ ఇదే మీరు ఇన్ని జన్మల నుంచి కరెక్ట్గా చేయగలిగినటువంటి పని అని ఋషులు చెప్తున్నారని గుర్తుంచుకోండి. ఇది మాత్రం మీరు చేయండి. ఈ మానసిక స్థితిలో ఉంటూ మిగతా కార్యక్రమాలన్నీ మనం చేస్తా, ఇక్కడే కాదు మీ ఇంట్లో మీరు చేసిన కార్యక్రమాలు కూడా. అభ్యం చేసిన మంచినీళ్ళు తాగుతున్నా, ప్రహ్లాదుడు గురించి చెప్తాడు పోతన పానీయం గులదరావచ్చు, నీళ్లు తాగుతున్నా, మాట్లాడుతున్నా, చలోక్తులు విసురుకుంటున్నా, ఆటలు ఆడుకుంటున్నా కూడా ఈ స్థితిలోనే ఉండేవాడు. అంచేత మీ జీవితాలలో ఏది పోగొట్టుకుని వదులుకోమని చెప్పటం లేదు నేను. ఇంకా బాగా ఆనందంగా జీవించవచ్చు మీరు. సమర్పణ అది మర్చిపోతాం మనం. గుర్తు చేసుకోండి, 4 గంటల కాలం మీకు నేను ప్రతిరోజు ఇవ్వమన్నది అందుకు. ఇది గుర్తు చేసుకోవడానికి, నేను సమర్పితమైనటువంటి వ్యక్తిని, నేను గురువుని ఏమీ కోరను, గురువుకి ఎలా ఉపయోగపడతాను అలా ఉపయోగపడని. అంటే అక్కడ చాలామంది భయపడతారు నేను చెప్తున్నటువంటి మాటలు విని. కానీ మీకు తెలియంది ఏంటి అంటే, మీరు గురువు పక్కన ఉంటే గురువుకు వచ్చే మర్యాదలన్నీ మీకు వస్తాయి. అబ్జర్వ్ చేసుకోండి, ప్రిన్సిపాల్తో పాటు మీరు వెళ్ళారు షాపింగ్కి, కాలేజీలో డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి వస్తువులు కొనడానికి ప్రిన్సిపాల్తో పాటు మీరు వెళ్ళారు. ఫలానా కాలేజీ ప్రిన్సిపాల్ గారు వచ్చారు, సామాన్లు కొంటారట అనగానే ఆ షాప్లో ఉన్నటువంటి కానీ ఆ కంపెనీ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ముందు ఆయన ఆహ్వానిస్తారు, ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు, మిమ్మల్ని వదిలేరు. ఇచ్చంటే వాళ్ళకి తెలుసు మీరు చాలా మోర్ ఇంపార్టెంట్ అని ప్రిన్సిపాల్ కంటే. ప్రిన్సిపాల్ కూర్చుంటాడు అక్కడ అంతే కుర్చీలో, మిగతా బేరాలు ఉంటాయి అది మీ ద్వారానే జరగాలి. కారులో వెళ్తాడు ప్రిన్సిపాల్, నిన్న రిక్షా మీద సైకిల్ మీద రమ్మండు, కారులోనే ఎక్కించుకుంటాడు మిమ్మల్ని కూడా. కూల్ డ్రింక్స్ ఇస్తాడు అక్కడ ప్రిన్సిపాల్కి, ఆ కూల్ డ్రింక్ మీకు కూడా వస్తుంది. కానీ ఒకటే తలనొప్పి మీకు ఉండదు, బాధ్యత ఉండదు, అన్నీ దొరుకుతాయి. కానీ కొన్న వస్తువులలో వాటిలో ఏదైనా మాకు నచ్చకపోతే, మీరు కూడా వచ్చారు కదా సార్, మీరేగా నిర్ణయించింది, నేనేం చేశాను, మీరు చెప్పింది చేశాను అంటాడు. అది ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. అది ఆయనకి తెలుసు గురువుకి సర్వజ్ఞుడు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే మీ బాధలు ఆయనకి తెలియవు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది రకరకాలుగా చెప్పినా మీరు గందరగోళం పెడుతున్నారు, ఆయన తెలియదు అనుకుంటారు. తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడే కాదు, సర్వజ్ఞుడే అయితే గురువు అనే పదానికి అర్హత లేదు అతనికి. మరి మేము ఎవరినో ఎక్స్నో వైనో జడ్నో గురువు అనుకున్నాం కదా, అనుకోండి పర్వాలేదు, ఎక్స్ వై జడ్ ఎందుకు పనికిరాని వాడు అవ్వచ్చు. కానీ మీరు అనుకోవటం లేదు అతను పనికిరాని వాడని. ఒక రాయి కాళికాదేవి విగ్రహంగా మలిచారు రామకృష్ణ పరమహంస, దాన్ని కాళికాదేవి విగ్రహం అనుకోలేదు, కాళికాదేవే అనుకున్నాడు, ఆయనకి పలికింది అది. భారతదేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో నా అంచనా ప్రకారం కనీసంగా 1 కోటి దేవాలయాలు దాటి ఉంటాయి అనుకుంటున్నారు. రఫ్గా భారతదేశం కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఉన్నది లక్షల లక్షల్లో గ్యారంటీగా ఉండి ఉంటాయి. ప్రతి దేవాలయంలోనూ పూజారి ఉన్నాడు, కానీ ఒక పూజారి గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, రామకృష్ణ పరమహంస గురించి. మరి మిగతా లక్షల లక్షల పూజారులు పూజలు చేస్తూనే ఉన్నారుగా, కానీ వాళ్ళ దృష్టి భగవంతుడి మీద ఉండదు, మీ మీద ఉంటుంది. ఏదో డ్రెస్ బాగానే వేశాడు, కానీ నిన్న కూడా ఒక అతను ఇలాగే డ్రెస్ వేసుకొచ్చాడు కానీ జేబులో ఏం లేదు, మరి ఈయన కూడా నాకేం దక్షిణ ఇవ్వడేమో, ఇచ్చిన మళ్ళీ బేరాలు పెడతాడేమో, నేను ఏం చెప్పాలి, ఆయన ఎలా బెదిరించాలి నేను. ఇప్పుడు మంత్రాలు చదివితే ఆలోచన ఇలా ఉంటుంది, భగవంతుడి మీద ఉండదు ఆలోచన. మనకి అలాంటి దౌర్భాగ్యం అక్కర్లే, మన ఎవరు బలవంతంగా దేవుని దగ్గరికి వెళ్ళమంటలే, ఎవరు మన బలవంతం చేసి ఇక్కడికి రమ్మలే. మనంతట మనము స్వచ్ఛందంగా భారతీయ ఆధ్యాత్మికతలోని అడెప్త్, భారతీయ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనాన్ని మన అనుభూతి ద్వారా తెలుసుకుందాం. వెంకటస్వామికి జరిగింది ఏంటి మనకి లాభం? వెంకటస్వామి అంటూ ఉండేవాడు, మైసూర్ మహారాజా వెళ్తున్నట్ట చూశావు ఏంటిట, చూశావు అంతే దానికి ఉంది. పివి నరసింహరావు నాకు తెలుసు అంటారు చాలామంది, కానీ రెండో మాట చెప్పారు పివి నరసింహరావుకి నేను తెలియదని. అంటే మనందరికీ తెలుసు పివి నరసింహరావు తెలియకపోవడం, అందరికీ తెలుసు పివి నరసింహరావు, కానీ మనకి ఆయన తెలుసు, కానీ ఆయనకి మనం తెలియదు. గురువుల దగ్గర కూడా మన ప్రవర్తన ఇంతే అవుతుంది. గురువు యొక్క గొప్పతనం, గురువు యొక్క సర్వజ్ఞత్వము, గురువు యొక్క సర్వసమర్థత, గురువు యొక్క సర్వవ్యాపకత్వము ఒప్పుకుంటాం. కానీ మన వరకు వచ్చేసరికి స్వశక్తి మీద ఎక్కువ అహంకారం మనకి. కానీ గురువు మీదే కనుక మీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వస్తే, మీ జీవితాన్ని ఆయనకే కనుక అర్పణ చేసేస్తే, మీరు ఎన్ని పిచ్చి ప్రతిజ్ఞలు చేసినా పాపం దాన్ని జరిగేటట్టు చూసే బాధ్యత గురువు మీద పడుతుంది. కండిషన్ అది, అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే దానికి ఏమన్నా మేము ప్రతిజ్ఞ చేసేస్తామంటే కాదు, ఆయనకి సమర్పణ చేసుకుని ఆ సమర్పణ స్థితిలో నేను చెప్పేశా, జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. జరగలేదు అనే అహంకారం లేదు, జరిగిందని ఆనందం కూడా లేదు. అర్జునుడి జీవితం అది, బల దెబ్బలాడుకుంటూ ఉంటారుగా శ్రీకృష్ణుడు అర్జునుడు, వాళ్ళని అస్తమానం కాళ్ళ మీద పడి కాళ్ళు లాగేయటం ఏం లేదు, కుటుంబాలు యుద్ధాలు కూడా చేసుకున్నారు వాళ్ళు. సమర్పణ భావంతో యుద్ధం కూడా చేసుకోవచ్చు. ఆ మానసిక స్థితి గురించి చెప్తున్నాను నేను. ఆ మానసిక స్థితి జన్మాష్టమి నాడు మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే ఇంకా నేను చేసేది లేదు, మీరు చేసేది లేదు, చేసేదేదో ప్రకృతి చేస్తుంది. ఆ మానసిక స్థితి కోల్పోకండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ ధైర్యము, ఇక్కడ ఉన్నటువంటి అవగాహన ఇంటికి వెళ్ళాక పోకుండా చూసుకోండి. దాన్ని పోకుండా చూసుకుంటూ ఇంకొక పని నిన్న చెప్పాను నేను, మనకి మన యోగ విద్యని, మన ఆధ్యాత్మిక ఉన్నతి మాత్రమే లక్ష్యము కాదు. ఈ రానున్న కొలది సంవత్సరాలలో పృథ్వీ గ్రహానికి రానున్నటువంటి ఒక ముప్పును సరిదిద్దటానికి గురువులు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా వాళ్ళు చేసే ప్రయత్నంలో చేయగలిగినంతటువంటి సహాయం చేద్దాం. హనుమంతుడి గురించి చెప్పుకుంటాం, ఉడత గురించి కూడా చెప్పుకుంటాం మనం. కానీ హనుమంతుడు చేసిన పనిలో ఉడత చేసిన పని అంత ఏం లే. ఉడత కంటే మనం గొప్పవాడమేగా, ఉడత కంటే మనం ఎక్కువ సహాయపడగలం గురువులకి. కానీ ఒక్కొక్కసారి మా అమ్మ చెప్పింది కరెక్టేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు గీతా ప్రెస్ గోరఖ్పూర్ అని ఒక మంచి ఆధ్యాత్మిక సంస్థ ఉంది నార్త్ ఇండియాలో. అవి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎలా జీవించాలి, అచ్చే బాలక్, అచ్చే భక్త్, బాలక్ కి దినచర్య అని చిన్న చిన్న పుస్తకాలు పిల్లలు ఎలా ప్రవర్తించాలో రాసి, అందులో ఏం రాసింది అంటే మీరు మీ తల్లిదండ్రులకి సేవ చేయండి, సహాయం చేయండి అని రాసింది. చదివాను నేను, సహాయం చేసి వంటిట్లో వెళ్ళా మా అమ్మకి సహాయం చేయటానికి. ఆవిడ నాతో అన్న మాటలు ఏంటంటే, బాబు నువ్వు వంటిట్లోకి రాకుండా ఉండటమే నాకు పెద్ద సహాయం. గురువుల చేత ఆ మాట మనం అనిపించుకోకుండా ఉంటే మీరు మా జోలికి రాకండి మాకు చాలా పెద్ద సహాయం. ఎప్పుడొస్తున్నది ఆ మాట, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మన నుంచి తెలియకపోతే, ఎదుటివాడికి మనం ఎప్పుడు సహాయపడగలం, వాడికి ఏం కావాలో తెలిస్తే. గురువులకి ఏం కావాలో కనుక మీకు తెలిస్తే ప్రతి ఒక్కరూ సహాయపడగలడు, వాడికి తెలిసినంత సహాయపడగలడు. వారధి నిర్మాణం జరుగుతుంది, పెద్ద పెద్ద కొండలు అవి పీక్కొస్తున్నాయి కోతులు. ఉడత ఏం చేసింది తెలుసు, వారధి కట్టాలి అని తెలుసు కదా, దానికి ఏం చేసింది, సముద్రంలోకి వెళ్ళింది, తోక తడిసింది, ఇసుకలో పొర్లింది, ఈ కొండలు రాళ్ళు వేస్తే ఆ మధ్యకి వెళ్ళి ఇలా శరీరం ఎదిరించింది. ఇసుక రాళ్ళ మీద పడుతుంది కదా, కాస్త ఆ రాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సన్నటి నరదలు పూడిపోతాయని, అది తెలియలేదనుకో, చేయలేదు కదా. ఇంచేత గురువులు ఈ కాలంలో మీ నుంచి వాళ్ళు ఏ సహాయం కోరుకుంటున్నారో వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చేస్తారు. నేను మా అమ్మకి సహాయం చేయలేకపోవటం వల్ల వాళ్ళు నాకు ఎప్పుడు భోజనం పెట్టకుండా ఉండలే. మనం వంటిట్లోకి వచ్చి సహాయపడొద్దండి అంతే. అలాగే గురువులు కూడా మీరు సమర్పణ చేసుకున్న తర్వాత మీ బాధ్యత వాళ్ళదే, అందులో డౌట్ లేదు. దాని గురించి మీరేం గాభరా పడిపోయి ఇప్పుడు చెప్తున్న దానికి లింక్ పెట్టుకోకండి. ఎక్స్ట్రాగా అంత మహానుభావులకి కూడా ఒక్కొక్కసారి సహాయం కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ కాలం వచ్చింది పాపం వాళ్ళకి. ఎంత సర్వజ్ఞులైనా ఎంత సర్వసమర్థులైనా మానవ శరీరంలో ఉండి మానవ శరీరాన్ని ఉపయోగించుకోవటం అనేది వాళ్ళకి చాలా కష్టమే. కబీరు, సమర్థగురు రామదాసు, శ్రీరామకృష్ణ పరమహంస స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మానవ శరీరంలోకి వచ్చాక అన్ని మర్చిపోయాడు. మళ్ళీ ఆయన 16 ఏట ఆయన గురువు ఆయనకి సూక్ష్మ శరీరంలో కనిపించి, నాయన మర్చిపోయావు, మళ్ళీ మొదలుకొచ్చావు, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అంటే ముందు భయపడ్డాడు ఆయన. ఆయన గురువుని చూసి జన్మ జన్మల నుంచి ఆయన మార్గదర్శనం చేస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి గురువుని చూసి భయపడ్డాడు ఆయన. భూతం అనుకున్నాడు ఆయన. గురువు గారు ఆత్మకథలు చదివారు కదా మీరు. అది ప్రాబ్లం గురువులకి. మానవ శరీరాన్ని ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళు మానవ శరీరంలోకి దిగితే ముందు కొన్ని సంవత్సరాల గ్యాప్ వస్తుంది. వాళ్ళు ఎదగాలి, ఆ శరీరాలు పెద్దవ్వాలి. ఆ శరీరాలు పెద్దవయ్యాక మళ్ళీ ఇది గుర్తు రావాలి, పని ఏం చేయటానికి వచ్చాడో వాడు ఆ శరీరంలో. ఇది మర్చిపోతే ఆ జీవితం వేస్తే వాళ్ళకి. కానీ ఈ 16 సంవత్సరాలు పెరిగి పెద్దయ్యేంత టైం లేదు ఇప్పుడు, కేవలం 1.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. అది మీకు అవకాశం. ఆధ్యాత్మీయతలో ప్రయాణిస్తున్నటువంటి మనకి ఇంత మంచి బేరం ఇంకెప్పుడు రాదు. అసలు నారదు ఏదో పాట పాడితే పాడుండొచ్చు, నిజంగా పాడేయడం లేదో నాకు తెలియదు. ఆ పాట ఎంత గుర్తు రావటం లేదు నాకు. మా నాన్నగారు చాలా బాగా పాడేవారు అది. ఏ సినిమాది? శ్రీకృష్ణ తులాభాన. శ్రీకృష్ణ రోడ్ల మీద నిలబెట్టి అమ్మేశారు. పాపం గురువులు ఋషులు రోడ్ల మీద నమ్మడం మమ్మల్ని కొనండి మీరు అంటూ ఉంటే మీ గడ్డం బాగలేదు, కాస్త గడ్డం గీయించుకురా అంటున్నాం. సరే పాపం గడ్డం గీయించుకొస్తున్నారు వాళ్ళు. ఇదేం జుట్టు అయ్యా, జట్లు కట్టేసింది, నీ జుట్టుకు తగినంత ఆవుదాలు నీ నేను కొనలేను అంటే గుండు గీయించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏది చేయటానికైనా రెడీయే. ఎందుకంటే వాళ్ళ పని మానవ శరీరం ద్వారా జరగాల్సినటువంటివి కేవలం మానవ శరీరం మాత్రమే చేయగలదు, వాళ్ళు చేయలేరు. అది మన దగ్గర ఉంది. బిజినెస్ చేసుకోండి మీ ఇష్టం. ఎలా భారం పెడతారో గురువులతో మీరు. దానికి మీరు ఒక పనే చేయాలి. ఈ సైకిల్ అది రెంటికి ఇస్తారు చాలామంది. తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలి అని ఏమండు, వాడు టైంకి మళ్ళీ తిరిగేసి ఇచ్చేస్తే చాలు. గురువుల యొక్క ఆనెస్టీ మీద మీరేం ఆధారపడక్కర్లేదు. మీ శరీరాన్ని ఎత్తుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. దాని తర్వాత వాళ్ళు మీ శరీరాన్ని 24 గంటలు కూడా మేము వాడుకుంటున్నాం అనడం లేదు. వాళ్ళు కొన్ని గంటలు రోజుకి ఇవ్వండి, పార్ట్ టైం జాబ్ చేయండి చాలు అంటున్నారు. 24 గంటలు ఇచ్చేస్తామంటే వాళ్ళకి అక్కల్లో పని అంత లేదు, అంత అవసరం లేదు. 24 గంటలు మీ శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేస్తామన్నా వాళ్ళు తీసుకోరు. అవసరం అంతే కదా, మనం తీసుకుంటాం. తీసుకోండి, కావాల్సినంత మీకోసమే షాప్ తెరిచామంటాడు షాప్ వాడు. మీకు తెలుసు, మనకి తెలుసు, వాడు మన కోసం తెరవలేదు, వాడు లాభం కోసం తెరిచాడని. కేవలం మీకోసమే వాడు ఏం చేస్తాడు, ఖరీదు తగ్గిస్తాడు. మీకోసమే, మిగతా వాళ్ళ కోసం ఏం తగ్గించాడు. అది జాగ్రత్తించాలంటే మీరు వాడికి బంధువులు, చాలా కావాల్సిన వాళ్ళు, ఆప్తులు. ఇంకా మీరు లేకపోతే వాడి జీవితం లేదు. కానీ ఋషులు ఇలాంటి మోసాలు చేయరు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీ కాలము మీ ధనము ఒక అంశం మాత్రమే మాకు కావాలి. ఏ అంశం మీ ధనంలో? సినిమాలకి మీరు ఖర్చు పెట్టుకునేది, తాగుళ్ళకి మీరు ఖర్చు పెట్టుకునేది, సిగరెట్ తాగటానికి మీరు ఖర్చు పెట్టుకునేది, అనేక పిచ్చి ఖర్చులు చేస్తూ ఉంటాం మనం. ఏదైనా అంటే ఏం చెప్తా అంటే, నేను చాలా బాధలో ఉన్నా మాస్టారు, ఆ సిగరెట్ తాకపోతే ఫ్రెష్ కాదుట. పొగ తాగితే ఫ్రెష్ ఎలా అవుతుందో బ్రెయిన్ నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. పొగ పెడితే పొమ్మని అర్థం, పొమ్మని లేక ఏదో చెప్తారు సామెత మర్చిపోతున్నాయంటే ఒక బే. అలాగా అసలు ఆలోచనలు రావు, వచ్చే ఆలోచనలు పోతాయి పొగ పెడితే. మన బలహీనతలకు ఈ తాగుడు, వీటిని వ్యసనాలు అంటాయి మనం. అది గురువుగారు దేవదక్షిణగా ఇచ్చామంటున్నది. దేవదక్షిణగా మీరు ఏమీ చేయక్కర్లేదు. మీరు వేస్ట్ చేస్తున్నటువంటి డబ్బు, మీరు వేస్ట్ చేస్తున్నటువంటి కాలము మాత్రమే మాకు ఇవ్వండి చాలు. అదే వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి బిజినెస్ చూడండి. వాళ్ళు మీరు ఎలాగో వేస్ట్ చేస్తున్నారు, అది సిగరెట్లకను తాగుడుకను ఏదైనా అంటే ఏమంటారు, ఎంత బాధో. గురువుల మీద మీ మనస్సు ఉన్నాక మీకు బాధ ఉంది అంటే నువ్వు గురువుకి సమర్పణ చేయలేదని అర్థం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కోయించుకోవటానికి, అంటే ఆపరేషన్ చేయించుకోవటానికి. ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్ళాక వాడికి ఎదురు డబ్బులు ఇస్తాం మనం, కొయినాయనా అని. మీ ఇష్టం వచ్చినట్టు కొయ్యాను. ఎందుకు? ఆ కోసిన తర్వాత మీ జీవితాలు చాలా సుఖంగా ఉంటాయి. అలాగే మీ వ్యసనాలకి బానిసత్వాన్ని వదిలేసుకుని ఆ వ్యసనాలకి మీరు ఖర్చు పెట్టేది చాలా బాధలు ఉన్నాయి, మీరు చేయలేకపోతున్నారు. మరి ఆ వ్యసనాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం ఆలోచించండి. మనుషులం కదా మనం, జంతువులు ఏం కాదు కదా. కొంచెం లాజికల్గా చెప్పినటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆ దేవదక్షిణను మాకు ఇచ్చేయండి అంటున్నారు ఋషులు. మీ జీవితాలలో ఎక్స్ట్రా టైం మాకు వద్దే వద్దు. మీ టైం వేస్ట్ చేయటం లేదు మాస్టరు. నిజంగా మీరు అంత గొప్పవాళ్ళు అయితే నిజంగా మీరు మెలకువగా ఉన్నటువంటి కాలాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయటం లేదు. ప్రతి నిమిషము మీకు చాలా వాల్యుయబులే. అయితే మీ నిద్రలో 2 గంటలు తగ్గించుకోండి అంటున్నారు వాళ్ళు. రోజు 6 గంటలు పడుకుంటే మీ నిద్రను తగ్గించుకోండి 2 గంటలు, అది ఇచ్చేయండి. ఎక్స్ట్రా టైం వాళ్ళు అవ్వటం లేదు, అది మీరు చాలా స్పష్టంగా ఆ గురువులు చెప్పినటువంటి భావాన్ని అర్థం చేసుకోండి. ఇంచేతంటే చాలా మంది అన్నీ వదిలేసుకుని మేము గురువులకి అంకితం అయిపోయాము అంటున్నారు. మీరు అంకితం అయితే ఏం చేస్తారు? 10 to 5 మీకు ఎవరూ దొరకరు, అందరూ వాళ్ళ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు కదా. ఆ టైం అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు మీ ఆఫీస్కి వెళ్ళండి. మిగతా టైంలో చెట్ల కింద, పార్కుల కింద, కాఫీ హోటల్స్లో, సినిమా హాళ్ళల్లో మీరు గడిపేటటువంటి టైంని ఋషుల కార్యక్రమానికి గడపండి. అది ముందు మీరు అవగాహన తెచ్చుకోండి. జన్మాష్టమి నాడు ఎక్స్ట్రా టైం అసలు అడగటం లేదు ఋషుల వాళ్ళు. అదృష్టవశాత్తు కొన్ని పరిస్థితుల వల్ల మీకు పూర్తి టైం ఇవ్వగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక కారణాల వల్ల మీరు పూర్తి టైం ఇవ్వచ్చు. ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగాలు లేకపోవచ్చు, లాంగ్ లీవ్లో ఉండొచ్చు, రకరకాల బాధలు ఉండొచ్చు, రకరకాలు ఇవ్వచ్చు, కానీ మీకు పూర్తి టైం ఉంది 24 గంటలు. జీవిస్తున్నారు కదా, ఆ జీవిస్తున్నటువంటి ఆ 24 గంటలు గురువులకి ఎందుకు ఇచ్చేయకూడదు? మీరు మేము బాధపడుతున్నాం మాస్టారు, మేము ఇదవుతున్నాం మాస్టారు అనకుండా, మా అమ్మాయికి పెళ్ళి అవటం లేదు, మా అబ్బాయికి ఉద్యోగం దొరకలేదు, అంతవరకు ఈ పని చేయండి. పెళ్ళి అయినప్పుడు అవుతుంది, ఉద్యోగం దొరికినప్పుడు దొరుకుతుంది. ఉద్యోగం దొరకకపోతే మీరు ఆ పిల్లల్ని పోషించటం లేదా? తిండి పెడుతున్నారు కదా, ఈ పని చేస్తే కూడా తిండి పెట్టచ్చుగా, ఈ పని చేస్తే వాడు పాడైపోతాడు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఒక కొత్త నూతన పంథ ఆధ్యాత్మిక జగత్తులో డెవలప్ అయింది. అది మర్చిపోయి చాలా మంది గందరగోళం పడి జీవితాలంతా గురువుకే అర్పించుకుంటున్నాం అనేటటువంటి భ్రమలో, భ్రమను ఎందుకు అంటున్నాం అంటే రామకృష్ణ మిషన్ ఉంది, అరవిందో సొసైటీ ఉంది, భగవంతుడు తెలియాలి ఎన్ని సొసైటీస్ ఉన్నాయో, పేర్లు కూడా మనం చెప్పలేము. ప్రతిరోజు కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ ఈ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి కాస్త ఆలోచించండి. మీరు బిల్డింగ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, రామకృష్ణ మిషన్ దగ్గర డబ్బు లేదంటారా? మీరు అరవిందో సొసైటీ దగ్గర డబ్బు లేదంటారా? ఈ శంకరాచార్యులు గారు వాళ్ళని క్రిటిసైజ్ చేసే దమ్ము కానీ సాహసం కానీ నాకు లేదు. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇదంతా చెప్తున్నాను నేను? అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఆధ్యాత్మిక జగత్తుకి ఎందుకు ఉపయోగపడటం లేదు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రామకృష్ణ మిషన్లో రామకృష్ణ పరమహంస యొక్క సందేశాన్ని అందించడానికి ఏర్పడిన దాంట్లో హాస్పిటల్స్, విద్యాలయాలు రన్ అవుతున్నాయి తప్ప ఆధ్యాత్మికత గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావటానికి వివేకానంద చేసినటువంటి పనిని మళ్ళీ తిరిగి ఎవరైనా చేపట్టారా? ఆలోచించండి. మీరు ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పు మీరు చేయకండి, అది అందుకోసం చెప్తున్నా. ఆ సంస్థను క్రిటిసైజ్ చేస్తే నాకేం లాభం, మీకేం లాభం? నిజమే, క్రిటిసైజ్ కోసం కాదు, తెలుసుకోవటానికి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం. మనం మళ్ళీ ఇంకో వివేకానంద పుట్టలేదు, పుట్టలేదు అంటానికి కారణం ఏంటంటే ఆ సంస్థలో ఒక వివేకానంద పెరగటానికి కావలసినటువంటి వాతావరణం లేదు. అరవిందో సొసైటీ మదర్, ఆరోవిల పాండిచేరిలో అద్భుతమైనటువంటి సమాధి ఉంది, పువ్వుల భాష నేర్పింది ఆవిడ. చేతనత్వంలో పువ్వుల వాసన చూడటం వల్ల మీ చేతనత్వం ఎలా మారుతుంది? మారదు అని మాత్రం అనకండి. ఇప్పుడు ఇక్కడే ఒక దుర్గంధం వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి కాలేయ నుంచి నేను చెప్పేదే ఇంకా నేను వినిపించాలి, ఇక్కడ నుంచి పారిపోవాలనిపిస్తుంది కదా. అంత తీవ్రమైన దుర్గంధం వస్తే కానీ మన చేతనత్వంలోని మార్పు బయటపెట్టండి. కానీ కొంచెం మీరు సెన్సిటివ్ అవ్వగలిగితే చిన్న చిన్న చేతనత్వంలోని మార్పులు పువ్వుల ద్వారా మీరు చేసుకోవచ్చు. అది అరవిందో ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశం. ఏడు ఇంకో అరవిందో ఏడు, అరవిందో సొసైటీలో అరవిందో చెప్పినటువంటి యోగ విద్యను మేము చెప్తున్నాము. అరవిందో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది, సావిత్రి అని. సుమారు 24,000 లైన్స్ అవి. కరెక్టే 24,000 లేవు, 23,000 సంథింగ్, 700 ఎంతో ఉన్నాయి. కానీ రౌండ్ ఫిగర్గా మనం 24,000 వేసుకోవచ్చు. అది సావిత్రి 49 సార్లు దాన్ని రీరైట్ చేశాడు ఆయన. అరవిందో లాంటి యోగి, ఎలాంటి యోగి ఆయన, టైప్ మెషిన్ మీద వేళ్ళు పెట్టి కూర్చునేవాడు. ఆ ఉచ్చతర మానసిక స్థాయిలో ఆ శబ్దధారలు అతని వేళ్ళ ద్వారా టైప్ రైటర్లోకి వచ్చేసేవి, పేజీలు పేజీలు బయటకు వచ్చేవి. కేవలం అక్కడొక సెంటెన్స్ అక్కడొక సెంటెన్స్ కరెక్ట్ చేసి ఆయన రాశాడు ఆ పుస్తకాలన్నీ. అలాంటి ఆయన అదే మానసిక స్థితిలో సావిత్రి రాస్తే ప్రతి సంవత్సరం దాన్ని ఆయన రీరైట్ చేయాల్సి వచ్చేది. 49 సార్లు మార్చి రాశాడు ఆయన. మరి ఆ సావిత్రిలో ఆయన ఏం చెప్పాడు? దాన్ని ప్రజలకి అందించాలి కదా. ఏ అరవిందో సెంటర్లో సావిత్రి గురించి ప్రజలకు అందజేయటానికి కావలసినటువంటి చర్యలు తీసుకొనబడుతున్నాయి? సంస్థ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి. తప్పు అది. గురువులకు ఏం కావాలో తెలియాలి అని చెప్తున్నాను కదా మీకు. మీరు ఏం సేవ చేయబోతున్నారో తెలియాలి అంటే ఇది చేయండి. అరవిందో యొక్క సావిత్రిని ప్రజలకు తీసుకురండి. అంటే ముందు మీకు తెలియాలి అదేంటో. నాకు తెలిసాక చెప్తాను మాస్టరు. ఏమీ అవసరం లేదు, మీరు సావిత్రి పట్టుకోండి, చదవండి, మీకు అర్థమైంది చెప్పండి. ఏమీ లేదు, ఈ పుస్తకం ఉంది చూశారా ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం. దీన్ని చదివితే అరవిందో లాంటి మహాయోగి. ఎలాంటి మహాయోగి ఆయన? ఋషులకి ఏమీ తెలియలేదు. ఒక స్థాయి వరకు వచ్చాక ఋషులు ఆగిపోయారు. వాళ్ళు ఆగిపోయిన చోట నుంచి నేను ముందుకు లాగాను బల్లిని అని గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి. అసలు ఋషులు ఏ స్థాయిలో ఉన్నారో మనకు తెలియదు, ఎక్కడ ఆపారో మనకు తెలియదు. ఋషులు ఆపినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈయన ఎలా ముందుకు పొడిగించాడో తెలియదు. పొడిగించి తన మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైనటువంటి యోగ విద్యను ప్రసాదించాడు. ఇంటెగ్రల్ యోగా అని తెలియదు మనకెవరికి ఆ యోగా అంటే ఏంటో. అరవిందో చెప్పినటువంటి యోగా ఏమిటి, ఇదంతా మీకు నేను అందిస్తున్నటువంటి పనులు, ఇవి నేర్చుకోండి మీరు. ఇది ఆ గురుసత్తా యొక్క చిత్రపటము ద్వారా ఇండైరెక్ట్గా మీకు అందజేశాను నేను బ్లావెట్స్కి. థియోసాఫికల్ సొసైటీలో బ్లావెట్స్కి రాసినటువంటి సీక్రెట్ డాక్టర్లో ఏముందో థియోసాఫికల్ సొసైటీ వాళ్ళకే తెలియదు. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు థియోసాఫికల్ సొసైటీకి చెందిన వ్యక్తుల్ని కాస్త అందులో ఏం రాసిందో చెప్పండి సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. ఈ సంస్థలు ఏ బేసిస్లో అయితే ఆ ఆధ్యాత్మిక స్థాయిలో మార్పులు వస్తున్నాయో, ఏ స్థాయిలో ఆ గురువులు ఇన్ని సంస్థలు పెట్టారో, అసలు ఆ సంస్థ వెనకాతలు ఉన్నటువంటి ప్రాణ చైతన్యాన్ని మీరు పట్టుకోండి. బ్లావిట్స్కిని పట్టుకుంటే, సీక్రెట్ డాక్టర్ని పట్టుకోండి. పట్టుకున్నా మాస్టారు అర్థం కావటం లేదు. మీరు చదవగానే అర్థమైపోతే ఇంకా వాళ్ళు యోగులు ఎలా అవుతారు? మీరు ఏ సాధనలు చేయకుండా, ఏమీ చేయకుండా మీరు బ్లావిట్స్కి రాసిన పుస్తకం పట్టుకుని నాకు అర్థమైపోయింది మాస్టారు అంటే నేను బ్లావిట్స్కి మీద అనుమానం పడాలి. అసలు ఆవిడ యోగి అవునా కాదా అని. హిమాలయాలలో అనేక మంది పరమ గురువుల దగ్గర శిష్యర కూర్చున్నాను. అద్భుతమైనటువంటి వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఈ లోకాలన్నీ మాకు కనిపించేసాయి. ఆ లోకాలన్నీ నేను తిరిగి వచ్చేసాను. అక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది. నిజంగా మీరు ఆ లోకాలన్నీ చూసి వచ్చిన వాళ్ళు అయితే మీ జీవితంలో మార్పేది? ఏం మారారు మీరు? మార్పు రాలేదంటే మీరు చూసినంత భ్రమ, ఇల్యూజన్, పిచ్చి, హల్యూసినేషన్ అంటాం దాన్ని. జాగ్రత్త, ఈ జాగ్రత్తలు మీరు తీసుకోకుండా గురువుకి సమర్పణ చేశాము అనుకుంటే ఎదగలేరు మీరు. మీరు ఏం చూశారు అన్నది నాకు అనవసరం. కళ్ళు మూసుకుంటే కొంచెం ఆలోచన శక్తి ఉండి, కొంచెం స్పష్టమైనటువంటి రూపాన్ని ఊహించుకోగలిగేటటువంటి వ్యక్తులు ఏ రూపాన్నైనా ఊహించేసుకోగలరు. కళ్ళు మూసుకున్నాను, అదిగో రాముడు. కొంచెం శోభనరావు పోలికలు ఉన్నాయంతే. అదిగో రాముడు కనిపిస్తున్నాడు. కొంచెం ఎన్టీ రామారావు పోలికలు ఉన్నాయి. ఇవేగా మనకు కనిపించేవి. అసలు రాముడు మీకు కనిపిస్తే ఇలా ఉండరు, మీరు మారిపోతారు. మీరు ఆ శక్తి అలాంటిది, అది అసంభవం. మీరు ఇలా ఎలా ఉంటారో వాళ్ళు కనిపిస్తే మరి మీకు కనిపించిందంతా వేస్టేనా మాస్టర్? వేస్ట్ కాదు, మీరు లైన్లో ఉన్నారని చెప్తున్నంతే. మీకు ఏవేవో పిచ్చి పిచ్చి దృశ్యాలు కనిపించకుండా అందమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి, ఆనందించండి అంతే. కానీ అదే గొప్ప అని చాలామంది నా దగ్గరకు వచ్చి వాతావరణ ఉంటారు మాస్టర్, మేము కళ్ళు మూసుకుంటే మాకేం కనిపించడం లేదు. పక్క వాళ్ళకి ఎప్పుడు ఇదే కనబడదు, వాడికి ఏమైందో ఎప్పుడూ ఆలోచించాడు. పక్క వాడికి ఏదో కనిపించేసింది, అది మాకు కూడా కనిపించాలి. నేను చాలా ఆనెస్ట్గా సత్యవంతంగా ఎస్ఎస్వై భాషలో నేను చెప్పేది ఏంటంటే, నేను కళ్ళు మూసుకుంటాను ధ్యానంలో, ఎప్పుడూ ఏమీ కనిపించలే నాకు. మరి కనిపించిన వాళ్ళు అదృష్టవంతులే, అంతే మంచిది. కానీ మీ నిత్య జీవితంలో ఆ రిఫ్లెక్షన్, ఆ అద్భుతమైనటువంటి దృశ్యం యొక్క జ్ఞాపకం, అనుభూతి మీ నిత్య జీవితంలో లేకపోతే అది ఆ అనుభూతి వేస్ట్ని గుర్తుంచుకోండి. సమర్పణ ఆ భావనతో చేయండి. నాకు కనిపించినా కనిపించకపోయినా ఏవైనా ఫినిష్. ఈ జన్మాష్టమి నుంచి నా మనస్సు ఖాళీ. మరి ఖాళీ అయిన మనస్సులో మీరు ఏం చేయాలి? సరే, మీ జీవిత చక్రము ఎలా నడిపిస్తుందో అలా నడుస్తూ ఉంటుంది. ఎక్స్ట్రాగా చెప్పాను నేను దేవదక్షిణ గురించి. ఇవాళ 24 లక్షల మంత్ర జపం పూర్తి చేసినటువంటి ఒక వ్యక్తి పూర్ణాహుతి చేసుకోబోతున్నా మనం 9:30కి గాయత్రి మంత్ర జపం. చాలా అద్భుతమైనటువంటి రోజు, అందుకు చెప్తున్నా. అది ఎలా కలిసి వస్తుందో సహజంగా ఆ వాసన మీకు అంటుతుంది. తమాషా యజ్ఞంలో అది చేసింది ఆయన. ఫలితం మీకు చాలా కష్టపడి వాళ్ళ ఇంటికి ఎలక్ట్రిక్ లైన్ వేయించుకున్నాడు, ఒకడు లైట్ వెలిగించుకున్నాడు, కిటికీ తలుపులు తెరిచాడు, పక్కనే మన గుడిసె ఉంది. మీ గుడిసెలోకి లైట్ రాకూడదు అని ఆయన అనుకున్నా పాపం ఆగదు, లైట్ వస్తుంది. చేశాడు ఆయన సాధన, నిజమే. 1 సంవత్సరం పాటు ఆయన అవస్థపడ్డాడు. ఆయన అవస్థపడుతూ ఉంటే నాకు తృప్తి చెందక ఇంకా అవస్థపెట్టాను ఆయన. నేను సరిపడితే నువ్వు కాస్త అవస్థపడని. కానీ దాని పూర్ణిమతిలో పాల్గొంటున్నటువంటి మీరు అందరూ కూడా ఆ వాసనలు మీకు వస్తాయి. సహజం, అది దానికే ఉంది. దాని గురించి చెప్తున్నాను నేను. మీరు ఆ శక్తిని, ఆ 24 లక్షల మంత్ర జప శక్తి ఈనాడు ఇక్కడ ఆవిర్భవించబోతోంది యజ్ఞకుండంలో. అదొక శాస్త్రం. అది మీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు స్విచ్ నొక్కాం. ఈ ఫ్యాన్లో ఏముందో, ఫ్యాన్ కనెక్షన్ ఎలా ఉందో, ఈ మైక్లో ఏముందో అది నాకు తెలియదు, మీకు తెలియదు, కానీ ఉపయోగపడుతుంది కదా. అలాగే ఆ పూర్ణింగ్ ముందు మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగించుకుంటే పుస్తకాలు కొనేస్తారు చాలామంది. నేను చాలాసార్లు ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం పుస్తకాలు అంటే పిచ్చి నాకు, కొంచెం చూస్తూ ఉంటాను నేను. చూస్తే చాలాసార్లు అసలు పేజీలు కూడా తెరిచి ఉండరు. కొనేసి పెట్టాను మాస్టరు, ఎప్పుడో చదువుతా వీలున్నప్పుడు. మంచిదే, కనీసం పుస్తకాలు కొన్నారు కదా, అంతవరకు నయమే. అలాగే ఈ పూర్ణాహుతి నాడు మీరు పరిపూర్ణమైనటువంటి సమర్పణ చేసుకుందాము అనేటటువంటి ఒక పక్కా నిర్ణయానికి వచ్చిన నాడు ఆ పూర్ణాహుతి జరగటము గురువుల యొక్క అద్భుతమైన అనుగ్రహానికి ప్రతీక. మీరందరూ ఇక్కడ వచ్చి ఈ పూర్ణాహుతిలో పాల్గొంటున్నారు అంటే క్యాజువల్గా కాదు, ఏదో మీరు చెప్పారు కనుక వచ్చాం మాస్టర్ కాదు. నేను చెప్పాక చాలామంది రాలేదు. చాలామంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక వచ్చి ఉంటారు. అదృష్టం అంతే, దానికి అవడం చేస్తాడు. కానీ ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నాను నేను. అంశదానము, సమయదానము అంటే అర్థమైంది కదా. గురువులు మీ నుంచి మీరు వ్యసనాలకి వేస్ట్ చేస్తున్నటువంటి డబ్బు, వ్యసనాలకి వేస్ట్ చేస్తున్నటువంటి డబ్బులో పెళ్ళిళ్ళలో మీరు ఖర్చు పెట్టే అనేక లక్షల రూపాయలు కూడా వ్యసనమే. ఎవరు తిన్నట్టు, అంతా తిన్నాక అది బాగలేదు ఇది బాగలేదు అంటేగా, అంతకంటే ఏమి ఉండదు అక్కడ. కొంచెం మీరు ధైర్యం చూపించగలగాలి అలాంటి వాటిల్లో. ధైర్యం చూపించలేరు, సమాజం ఎలా నడుస్తుందో అలా నడవండి. కానీ ఈ క్షణం నుంచి గురువుకి సమర్పణ చేసినటువంటి వ్యక్తిలో ఏ విధమైనటువంటి వ్యసనం ఉన్నా, నువ్వేం సమర్పణ చేసుకున్నట్టు, నీకు గురువు యొక్క సర్వజ్ఞత్వం మీద ఏమీ అవగాహన ఉన్నట్టు, వెంకటరమణమూర్తి గుళ్ళోకెళ్ళి సిగరెట్ తాగండి చూస్తాను, తాగుడు తాగండి చూస్తాను, మీకు దమ్ముంటే తాగని ఎవరు మాస్టారు, అసలు మీకు తాగాలనిపించరు అక్కడ, బయటకు వచ్చి తాగొచ్చు, అది వేరే విషయం. సర్వసమృద్ధులైనటువంటి గురువుకి మీ జీవితం అర్పణ చేసుకుని మీ హృదయంలో ఆ గురువునే ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తి అసలు ఏ వ్యసనానికి బానిస ఎలా అవుతాడు? కానీ కాలం వల్ల, ఇదివరకు అలవాట్ల వల్ల కొన్నాళ్ళు మీ మనస్సు పీకుతే కంట్రోల్ చేసుకోండి దాన్ని. గురువుకి అప్పచెప్పండి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఎలా బయటపడాలి అని, గ్యారంటీగా బయటపడేస్తాడు. ఈ ఒక్క సిగరెట్ తాగి రేపటి నుంచి మానేస్తాను అనకండి. అది అలాగే అన్ని వ్యసనాలకి చెప్పేది. రెండోది ఏంటి, మీరు మీ జీవితాలని క్రమబద్ధం చేసుకోండి, వేస్ట్ చేస్తున్నటువంటి టైం గురువులకి ఇవ్వండి. ఎలా వేస్ట్ చేస్తాం, బస్ స్టాండ్లో ఉన్నా, బస్ కోసం వెయిట్ చేస్తున్నా, అప్పుడు చదువుకోండి ఈ సీక్రెట్ డాక్టర్లు అవి. బస్సులో ప్రయాణం చేస్తున్నారు, అప్పుడు చదువుకోండి. నాకు టైం లేదు అనకండి. ఈ విధంగా మీ జీవితాన్ని మార్చుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే, మన వాళ్ళందరికీ కూడా ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని ఇచ్చాను నేను. నేను ఈ గురువుల యొక్క అనుగ్రహంతో పృథ్వీకి రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి దీక్షలో పాల్గొంటాము అని. పృథ్వీ ఒక దీక్ష తీసుకోబోతోంది. ఆ దీక్ష ఏమిటి అనేది ఈ పుస్తకాల్లో ఉంది, బ్లావిట్స్కి రాసినటువంటి పుస్తకాలలో, అరవిందో రాసినటువంటి పుస్తకాలలో, శ్రీరామ శర్మ ఆచార్య రాసినటువంటి పుస్తకాలలో, శ్రీరామకృష్ణ పరమహంస చెప్పినటువంటి విషయాలలో. మనలో చాలామందికి శ్రీరామకృష్ణ పరమహంస అంటే తెలుసు. ఆయన ఏం చెప్పాడు? మీకే కాదు, మీద కంగారు పడకండి. రామకృష్ణ మిషన్ వెళ్ళి అడగండి, తెలీదు. తెలుసుంటే ఆ మిషన్ అలా ఉండుండవు. ఇది బాగుంది మాస్టర్, ఇంకా బయటకు వెళ్ళాక తిట్టడం మొదలు పెడతాం మేము, చూడండి ఆ మిషన్ని తిడతాం, దానికోసం మేము చెప్పటంలే. మీరు ఎవరిలో పెట్టాలో చెప్తున్నాను. వాళ్ళని తిట్టే హక్కు మనకు లేదు. వాళ్ళ కర్మ, వాళ్ళ ప్రారంభము, వాళ్ళ ఎవల్యూషన్ సైకిల్లో వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో ఎదుగుతున్నారు. కానీ నాకు ఇంత దగ్గరగా వచ్చి ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి రావని చెప్తున్నా కూడా, ఒక 4 గంటలు మీరు పక్కన పెట్టి ఈ సబ్జెక్టును మధించకపోతే, నాకు ఇంగ్లీష్ రాదు మాస్టారు, నేనంత చదువుకోలేదు మాస్టారు, కొన్ని పత్రికలు వస్తున్నాయి మనకి, స్వర్ణయుగము, యుగ సంధి ప్రబోధము, ఋషి దర్శన్ కొత్తగా వస్తుంది, తెలుగులోనే ఉన్నాయి, చదువుకోండి, అర్థం కావటం లేదు మాస్టారు. మీరు చెప్పండిగా, మీకు చదివితే అర్థమైపోతే అది ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, స్రాతో అవుతుంది. అది అది యోగ విద్యకి సంబంధించినటువంటి పుస్తకాలు ఎలా అవుతాయి? అంత ఈజీగా ఏం అర్థమయ్యో అవి, కష్టపడండి. అది చేయలేము మాస్టారు, మాకున్నటువంటి పరిస్థితులు. 10 మంది కలవండి, చదివి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కలవండి. పిచ్చాపాటి మాట్లాడుకోవటానికి కలుస్తూ ఉంటాం కదా, టైం అయిపోతుందని. ఆ పిచ్చాపాటి బదులు మాట్లాడుకోండి. ఈ మ్యాగజైన్స్లో చాలా విషయాలు మీకు అందజేస్తూ ఉంటాం. ఇది కాకపోతే టేప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ప్రతి టేప్ని మీరు చాలాసార్లు వినండి. ఎన్నిసార్లు మీరు వినాలి అంటే ఆ టేప్లో ఉన్నది ఉన్నట్టు మీరు చెప్పగలగాలి. అంటే అవగాహన వస్తుంది అప్పుడు అసలు అందులో ఏం చెప్తున్నాను. అందులో నాకు ఒక చాలా పెద్ద దురలవాటు ఉంది, చాలా విషయాలు ఒకేసారి చెప్పేస్తాను నేను. నేను చాలాసార్లు అనుకుంటాను కొంచెం చెప్దాం, కొంచెం చెప్దామని. ఏం చేస్తాను చేత కాదు, దానికి మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. అంచేత ప్రతి టేప్ని మీరు వినండి. కష్టం మాస్టర్, టేపులు కొంటాం. మీరు సిగరెట్లు ఎక్కి సినిమాలకి పెట్టే డబ్బుతో టేపులు కొనండి అమ్మా. అయ్యా ఇంకా ఏమనేది లేదు, ఎక్కడి నుంచి నేను చెప్పాను, ఇంకా నేను చెప్పమంటారు మిమ్మల్ని. నేను ఏదో చేస్తున్నారు కదా, లేదు బట్టలు కొంటున్నారు, చీరలు కొంటున్నారు, ఒక సంవత్సరంలో మీరు పది చీరలు కొంటే ఆ సంవత్సరం 9 చీరలే కదండి. ఒక చీర తగ్గించుకోండి చాలు, టేపు కొనేయచ్చు మీరు. మనస్సు ఉంటే కావలసినన్ని మార్గాలు ఏమీ లేదు, అడుక్కోండి. టేపు విన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి టేపు వింటాం. నిజంగా టేపులు ఎవరు తెలిసిన వాళ్ళు మీకు ఎవరు? అప్పుడు ఏం చేయాలి? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఇంట్లో కూర్చొని వింటా ఉంటే, ఇంట్లో కూర్చొని వింటా ఉంటే వాళ్ళ భోజనాల టైంలోనో వాళ్ళ పిల్లలు పరీక్షలు ఉన్నప్పుడు చెప్పి మీరు ఫుల్గా టేప్ పెట్టి మీకేం తెలుసు గురువుల యొక్క అనుగ్రహం అంటే తంటారు వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కామన్ సెన్స్ ఉపయోగించి టేపులు వినండి. ఎప్పటి నుంచో కాదు, టైం లేదని చెప్తున్నాను కదా, అవగాహన చేసుకోండి. ఈ గురువులు మాత్రమే మీకు చాలా కరెక్ట్ మార్గదర్శనం ఇవ్వగలిగేటువంటి గురువులు. ఎందుకు కరెక్ట్ మార్గదర్శనం అంటున్నాను అంటే, మన శారీరక మానసిక అనేక జన్మల సంస్కారాలు వాళ్ళకి తెలుసు. సివివి కానీ, బ్లావిట్స్కి కానీ, లాహరి మహాశయ కానీ, పరమహంస యోగానంద కానీ, ఈ కాలపోవాళ్ళు వాళ్ళు మన కోసం మనకి మార్గదర్శనం ఇవ్వటానికి జన్మించినటువంటి మహానుభావులు. కనుక వాళ్ళకి మనకేం కావాలో మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. దాని కొరకు మధించండి అని నేను 5-6 ఏళ్ళ బట్టి మీకు కోరుకుంటున్నాను. దానిని పరీక్ష రోజుల్లో పిల్లలు ఎలా చదువుతారో అలా. మేము వేస్ట్ చేసుకునే టైం మాత్రమే చదవమన్నారు కదా మాస్టారు, ముందు మమ్మల్ని తెలుసుకునేవాడి మా టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో అది ఆలోచించగలిగారంటే ఆ టైం వేస్టే. ఆ టైం వేస్ట్ చేయకుండా మీరు ఇది చదవండి పుస్తకాలు. మా కుటుంబ పరిస్థితులు బాగలేదు మాస్టారు, మానసిక స్థితి బాగలేదు మాస్టారు, అవి ఎప్పుడు బాగుండవు, గ్యారంటీగా బాగుండవు. అవి ప్రపంచంలో అలలు ఆగవు, అవి అలా వస్తూనే ఉంటాయి. ఏ బాధ కాబట్టి ఇంకో బాధ ఒక్కరే చెప్తూ ఉంటాను. మీకు గుర్తుందా, బాంబేలో లక్షాధికారి ఇంటికి గురువు వచ్చాడు. లక్షాధికారి ఎప్పుడు లక్షాధికారి, గురువు దగ్గర కూడా లక్షాధికారి వాడు. గురువుని అలా తయారు చేశారు వాళ్ళని. మొహం ముచ్చుకున్నాడు, గురువుని పలకరించలేదు, ఏమీ చేయలేదు. భార్య మాత్రం బాగానే పలకరిస్తుంది. గురువు కాస్త ధైర్యం వచ్చింది, పర్వాలేదు ఇది మన టికెట్ అని పారిపోతాడు అనుకున్నాను. భార్య ఉంది కదా తన వైపు, ఏముంది అన్నాడు. ఏమైందని తన్ను అడుగుతారేంటండి మీరు, నాకు 20 లక్షల రూపాయలు లాస్ వస్తాను, బాధ ఉండదా అన్నాడు. ఎవరికైనా బాధ ఉంటుంది 20 లక్షల రూపాయలు లాస్ బిజినెస్కి వస్తే ఆవిడికి బాధ ఉండదు. గురువు ఏమో భార్య వైపు చూశాడు, అవే నవ్వుతూనే ఉంది. గురువు కన్ఫ్యూజ్ అయిపోయాడు. సరే లోపల ఏదో ఫోన్ కాల్ వచ్చింది, వెళ్ళాడు. ఏంటితో మరి 20 లక్షలు బిజినెస్ మొదలెట్టాడండి మా ఆయన, 40 లక్షల రూపాయలు లాభం వస్తుంది అనుకున్నాడు. 20 లక్షల లాభం వచ్చింది, మరి 20 లక్షలు లాస్ వచ్చింది కదా, బాధపడక ఏం చేస్తాడండి. మన ఆలోచన విధానాలు ఏం చేస్తాం మనం గందరగోళం. అంచేత బాధ పడదలుచుకుంటే మీరు ప్రతిదానికి బాధపడవచ్చు. 20 లక్షల రూపాయలు లాభం వచ్చిందని బాధపడవచ్చు, దానికే ఉంది. లేదు, ఏ బాధ్యత లేదు, చాలా హాయిగా ఉన్నాను నేను, ఇంతకు మంచి అవకాశం నాకు మళ్ళీ రాదు, గురువులు ఇచ్చినటువంటి సదవకాశం అని అనుకోవచ్చు మీరు. అంచేత మీ ఆలోచన స్థితిని బట్టి పరిస్థితులు ఉంటాయి తప్ప పరిస్థితులలో ఏమీ లేదు, ఏమీ లేదు పరిస్థితులలో. అవి ఇన్సిడెంట్స్ మాత్రమే, సంఘటనలు మాత్రమే. అంచేత ఈ జన్మాష్టమి నుంచి ఒకటి మాత్రమే మీరు గ్యారంటీగా ప్రాక్టీస్ చేయండి, మీ కోరికలు మీ బాధలు గురువుకి అర్పణ చేసేయండి, జగద్గురువుకి. ఇంకా వాటి గురించి మీరు చర్చించుకోనివద్దు, మాట్లాడనివద్దు, అసలు ఏమొద్దు, వాటిని మర్చిపోండి మీరు, ఫర్గెట్ ఇట్. బ్లాంక్ చేసేస్తానే, డిలీట్ అంటానే కంప్యూటర్ భాషలో, డిలీట్ చేసేయండి. అది ఏముండవు అక్కడ, మధ్య మధ్య గుర్తొస్తూ ఉంటుంది, గుర్తు చేసుకోండి, అది గుర్తు రాకూడదు అని. మిగతా కాలాలలో ఈ గురువుల యొక్క చరిత్రల్ని మీరు మధించండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు మధించటం అంటే ఆ గురువులు వాళ్ళ జీవితం ద్వారా మీకు ఏ సందేశాన్ని ఇస్తున్నారో అర్థం చేసుకోండి. మీకోసం జీవించారు వాళ్ళు, వాళ్ళ జీవితాలే మీ జీవితాలు అయిపోవాలి. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, గురువుల యొక్క చరిత్ర మిమ్మల్ని చదవమంటే ఉద్దేశం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇక్కడి నుంచి నమస్కారం పెట్టుకుందాం వాళ్ళకి, వాళ్ళంతటి వాళ్ళని మనం అవలేమని కాదు. ఖచ్చితంగా మీరు వాళ్ళంతటి వాళ్ళు అవ్వగలరు. అదే వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా, మాలో ఏ విధమైనటువంటి విశేషమైనటువంటి సామర్థ్యాలు లేవు, మీలాంటి శరీరాలే మావి కూడా, మన శరీరాలు ఎలా ఉన్నాయో అలాంటి శరీరాలే వాళ్ళవి కూడా. అరవిందో చాలాసార్లు చెప్తాడు, నేను భారతీయ ఆధ్యాత్మికతకి పుట్టిన దగ్గర నుంచి దూరంగా ఉన్నాను. ఆయన 25 ఏళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు మొట్టమొదటిసారి బెంగాలీ నేర్చుకున్నాడు ఆయన ఇండియాకు వచ్చి. అంతవరకు ఆయన బెంగాలీ కూడా రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళ తండ్రికి హిందువులన్నా భారతీయులన్నా అసహ్యం. దొరబాబు ఆయన నల్లదొర, వాళ్ళ పిల్లలు కూడా దొరలవ్వాలి అనుకుని పంపించేశాడు ఇంగ్లాండ్కి. అలాంటి మానసిక స్థితి నుంచి అతను అంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా కేవలము వివేకానంద చెప్పినటువంటి 2 మాటలు పట్టుకుని పైకి ఎదిగాడు. భగవద్గీత పారాయణ చేసి మనం ఎక్కడికి ఎదగలేకపోతున్నాం. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ, ఇదే ఆయన పట్టుకున్నాడు అరవిందో. మొత్తం అరవిందో యొక్క బేసిస్ అంతే. మీకు ఉన్నపాటి ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ కూడా అరవిందోకి లేదు. మొదటి నుంచి మొదలెట్టుకోదు. అతను ఏం తెలియదు, కర్మ సిద్ధాంతాలు తెలియవు, జ్యోతిష్ శాస్త్రాలు తెలియవు, వేదాలు ఉన్నాయని తెలియవు, అసలు సంస్కృతం రాదు, బెంగాలీ రాదు, ఏమి రాదు అతనికి. ఇంగ్లీష్ తప్ప గ్రీక్ లాటిన్ వచ్చు, ఎందుకు తనకి రాని భాషలు. అలాంటిది మీకు ఎంత తెలిసి ఇందుకు ఎదగలేకపోతున్నాం అంటే ఆచరణ చేయలేకపోతున్నాం. ఆయన ఆచరణ చేసి చూపించాడు. గురువుల చరిత్ర చదవమన్నప్పుడు ఆ ఆచరణ మీ జీవితాలలో రావాలి, మీరు కూడా వాళ్ళంతట వాళ్ళు అవ్వాలి. దానికేమి మాస్టర్, వేషం మార్చేసుకోవటమేగా, ప్లాస్టిక్ సర్జరీ చేయించేసుకుంటాం, ఖర్చు అయితే అవుతుంది, దానికేముంది, చందాలు ఉన్నాయి కదా మాకు అలవాటు, చందా పుస్తకాలు అచ్చుకుద్దం చేస్తాం, చందా పుస్తకాలు తీసుకుని రోడ్డు మీద పెడతాం. ఎందుకంటే నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాను. అరవిందో ఎలాగో గడ్డం పెంచాడు, అలాంటి గడ్డం తగ్గం చేసుకుంటా. కానీ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ అనుభూతి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అది రాదు, మీతో అన్నీ వస్తాయి ప్లాస్టిక్ సర్జరీతో. కానీ ఆ గురువుల కళ్ళల్లో ప్రతిబింబించేటటువంటి ఆ అనుభూతి, ఆ ప్రేమ, ఆ వాహిని ఉండే ఎందులో అయితే మీరు కొట్టుకుపోతారో అది మీ జీవితాలలో వాళ్ళ జీవితం రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. అది ఎలా రిఫ్లెక్ట్ చేయాలో అడుగు అడుగున వాళ్ళు జీవించి చెప్పారు. అడుగు అడుగున ఇలా జీవించండి, మీరు ఇలా జీవిస్తే మీరు కూడా మా స్థితికి వస్తారు. ఎప్పుడు చేయాలి ఈ పనులంతా? మీరు ఇవాళ యజ్ఞంలో, యజ్ఞం జరుగుతున్నంతసేపు కూడా ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, గాయత్రి మంత్రం ఆహుతులు పడతాయి. సూక్ష్మ జగత్తులో ఇవాళ 1 సంవత్సరం పాటు సాధన చేసుకున్నటువంటి సాధకుడి యొక్క మంత్ర జపమే కాకుండా శ్రీరామ శర్మ ఆచార్య యొక్క కోట్లాను కోట్ల గాయత్రి మంత్ర జపం అంతరిక్షంలో అలా ఉంది, ఎవడూ ఉపయోగించుకోవటమే. సిద్ధిసాయి ఏడుపు అదే, వెంకటేశ్వరస్వామి ఏడుపు అదే, అందరి గురువుల ఏడుపు ఏంటి అంటే మేము ఏమి ఇవ్వదలుచుకున్నామో అది తప్ప మిగతా అన్ని మీరు అడుగుతున్నారు. గురువు గారు చేసినటువంటి గాయత్రి మంత్ర జపం అంతరిక్షంలో అలాగే ఉంది, ఖర్చు కావటంలే. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? భలే తమాషాగా ఉంటుంది, ఆధ్యాత్మిక జగత్తులో భౌతిక జగత్తులో లాగే కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మార్చి వచ్చేస్తుంది, కొంత అమౌంట్ శాంక్షన్ అయి ఉంటుంది గవర్నమెంట్ నుంచి, అది ఖర్చు పెడితే కానీ మిగతా అమౌంట్ రాదు. ఆ మంత్రజపం ఖర్చు అవుతాయి కూడా, మిగతా మంత్రజపాలు ఋషులు పంపించేది. ఇటు వెంకటేశ్వరస్వామి మంత్రజపము అలా ఉండిపోయిందే, 101 మంది ఋషులు. గురువుగారి మంత్రజపము అలాగే ఉండిపోయింది. ఎంతో కొంత మనము చేస్తూనే ఉన్నాం, అది ఆ మంత్రజపం అక్కడికి పైకే వెళ్తుంది కదా. ఏది వేస్ట్ అవ్వదు, ప్రతిదీ అంతరిక్షంలో ఆ మంత్రశక్తి నిబిడీకృతమై ఉంటుంది. యజ్ఞము ద్వారా పర్జన్యము అనేటటువంటి ఒక విశిష్ట ప్రక్రియ ద్వారా ఆ మంత్రశక్తిని మనం కిందకి లాగుతాం. 24 లక్షల మంత్రశక్తితో ముళ్ళును ముళ్ళుతో తీస్తామంటాం కదా, చిన్న ముళ్ళు సూదితో లాగేస్తాం, పెద్ద బండరాయి ఉంది పలుగురా ఉంటుంటారు, అది గుణపం, గుణపంతో ఎత్తుతాం. మీరు ఉపయోగిస్తున్నటువంటి గుణపం ఇవాళ ఎలాంటిది? 24 లక్షల గుణపం. అంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ని దాంతో కూల్చేయవచ్చు ఊహించుకోండి, అంటే అంతరిక్షంలో గురుదేవులు దాచి ఉంచినటువంటి ఆ మంత్ర శక్తి యొక్క చాలా పెద్ద భాగాన్ని ఇక్కడ లాగేసుకోవచ్చు మీరు. అది లాగేయటానికే అది దిగినప్పుడు వచ్చేటటువంటి శక్తి ధారలు మీకు ఉపయోగపడతాయని కబురు పంపించాను నేను మీకు. రండి కూర్చోండి, ఇంకా మొదలెడతాం మనం యజ్ఞాన్ని. ఆ యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు దయచేసి అందరూ కళ్ళు మూసి కూర్చోండి. మళ్ళీ మళ్ళీ ఎలాంటి అవకాశం రాదు. జన్మాష్టమి గడియలు ఇవాళ సాయంత్రం వరకు కూడా ఉన్నాయి, 2 గంటల వరకు 3 గంటల వరకు యజ్ఞం జరుగుతున్నంతసేపు కూడా ఆ తరంగాలే ఉంటాయి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మీరు కూర్చోటానికి ఇబ్బందిగా ఉంటే కుర్చీలు ఉన్నాయి, వేసుకోండి కుర్చీలు, అక్కడ కళ్ళు మూసి కూర్చోండి. వెళ్ళే వాళ్ళు చూస్తే మాస్టర్ వాళ్ళ కోసమా, మీరు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళు చూస్తే వాళ్ళు నవ్వుకుంటారు అని పోగొట్టుకుంటే మన కర్మది, నేనేం చేసేది. కానీ మీకు అవకాశం వచ్చారు. మీరు ప్రతి మంత్రములో స్వాహ అని చెప్పి మనం మంత్రం వేస్తాం ఆహుతి, అది పడుతున్నప్పుడల్లా సహజంగానే యజ్ఞాగ్ని కాస్త పైకి లేస్తుంది. ఆ పైకి లేవటం మీ శరీరంలో కూడా జరుగుతోంది అనేటటువంటి భావనతో ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ భావనతో ఉండమని ఆహుతులు వేస్తున్నాం. 1000 ఆహుతులు వేస్తారు అది, 1000 ఆహుతులు. ఎంత టైం పడుతుందో నాకు ఐడియా లేదు, ఎంత టైం పడితే ఎంత టైం పడుతుంది. ఒకళ్ళు ఇక్కడ కూర్చుంటారు మాల పట్టుకుని, 11 వాళ్ళు పక్కన పెట్టుకుని, రాళ్ళు పెద్దవి కాదు చిన్నవి పెట్టుకుని, ఒక మాల పూర్తి అయ్యేసరికి వాళ్ళు పక్కన పెడతాడు. యజ్ఞకుండం దగ్గర పూర్తి చేసుకున్నటువంటి సాధకుడికి తప్పదు యజ్ఞం పూర్తి అయినంత వరకు ఆయన కూర్చోవలసిందే, ఆయన భార్య కూర్చోవలసిందే. కానీ ఆయన భార్యకి కొంచెం కూర్చోటానికి ఇబ్బంది అయితే మేము కూర్చో వేస్తాం, అభ్యంతరం లేదు. కానీ కూర్చోవలసిందే కరెక్ట్గా దీనికి ఎదురుకుండా. మిగతా వాళ్ళు ఇంకొక 2 ఆహుతులు వేయండి, పక్కకి వెళ్ళిపోండి. 27 ఆహుతులు వేయండి. ఒక వ్యక్తి ఇతను పక్కన ఇంకోటి కూర్చుంటాడు, అతను 27 లెక్క పెడుతూ ఉంటాడు. 27 అయిపోగానే అతను ఆర్థం అంటే ఈ 3 లేచిపోతారు, ఇంకొక 3 వస్తారు. ఆ 27కు కూడా కారణం ఉంది. మన మానవీయ జీవితం కేవలం 27 నక్షత్రాల మీద ఆధారపడి నడుస్తుంది. మన దశా సిస్టమ్ అంటాము జ్యోతిష్ శాస్త్రంలో, 27 నక్షత్రాలే ఉన్నాయి మనకి. అదే మన దశను మారుస్తూ ఉంటుంది. మంచి దశ ఉంటే జీవితం బాగుంటుంది, దశ బాగుండకపోతే మీరు ఎంత మంచి పని చేసినా ఏం చేస్తాం మాస్టారు, దశ బాగులేదని. గురుదేవుల యొక్క గాయత్రి మంత్రశక్తి ఈనాడు నీ దశని మార్చేయాలి. మీ మీద 27 నక్షత్రాల యొక్క ప్రభావము బ్లాక్అవుట్ అయిపోవాలి. ఇంకా మీరు గురువుల యొక్క అనుగ్రహానికే తప్ప మిగతా గ్రహాలకి మీరు వందరు. ఆ స్థితి వస్తుంది మీరు ఉపయోగించుకుంటే. ఎందుకు 27 ఆహుతులు ఏమంటున్నాను, మీరెవరు లెక్క పెడితే కూర్చోకండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎక్కువ లెక్క పెట్టేశాడు అనుకోండి, అదో పెద్ద తప్పుగా పట్టుకోకండి. తక్కువ లెక్క పెట్టాడు అనుకోండి, ఓ నక్షత్రం నా దగ్గరిపోయింది అనుకోకండి. అన్ని ఆహుతులు మీరే, అక్కడ కూర్చుంటేనే ఆహుతుల యొక్క ప్రభావం ఉంటుందని ఏం లేదు. ఒక కాన్సెప్ట్, ఒక పద్ధతిగా జరగాలి కదా ఆ పద్ధతి. అంచేత మొట్టమొదటి మాల పట్టుకుని కూర్చునేటటువంటి వాడిని అధ్వర్యుడు అంటాం మన యజ్ఞంలో. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాల పట్టుకుని కూర్చోండి ఫస్ట్. ఎవరు వాళ్ళకి ఏవో కన్సెషన్ ఉంది, ఏంటా కన్సెషన్ అంటే వాళ్ళు చేతులు కాళ్ళు జాపుకోవచ్చు, చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు వచ్చింది ఇక్కడ ఆలస్యం ఎందుకు రండి, రండి రండి సార్. 11 రాళ్ళు రెడీ చేసి ఉంచు, ఇంకోళ్ళు కావాలి మాకు. వాళ్ళ పని ఏంటి, 27 లెక్క పెట్టాలి. 27 అయిపోగానే ఏం ఆపాలి, ఆగు నాయన మాల లెక్క పెట్టకు అది, అతను ఆగుతాడు. ఇక్కడ మారుతారుగా, మారిన తర్వాత ఆయన 27 లెక్క పెట్టాలి, నేను మాల లెక్క పెడుతూ ఉంటాడు. ఓపికన్నంతసేపు చేయండి, ఎంతసేపు ఓపికంటే అంత. లేచిపోయి దలుచుకుంటే మీరు కాస్త కార్యకర్తలు వినిపించి ఇంకోళ్ళని మీ బదులు పెడతారు. ఇది చాపేదో నేను మీరు కూర్చోద్దాం, సరేనా రైట్.